ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యండి.
ఈశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడని శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. క్రిందటి వారం మనం శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరి కార్యక్రమంలో భాగంగా నవవిధ భక్తి మార్గాలలో చివరిదైనటువంటి ఆత్మనివేదనం, శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పారసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ తొమ్మిది మార్గాలలో చివరి సోపానమైనటువంటి ఆత్మనివేదనం గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకున్నాం. కొంతమంది భక్తుల అనుభవాల గురించి తెలుసుకున్నాం. ఈనాడు ఈ ఆత్మనివేదనం అనే ఈ అంశాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్తూ సత్యసాయినాథుడు అద్భుతమైన భగవంతుడు. మనకి ఈ కలియుగ అవతారం మనందరికీ దొరికినటువంటి ఒక మహావరం. ఈ సందర్భంగా మనం స్వామివారు తమ భక్తులకు ఇచ్చినటువంటి ఎన్నో ఉపదేశాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, ఉపన్యాసాలు కానివ్వండి, వీటన్నింటి ద్వారా ఈ శరణాగతి తత్వం ఏ విధంగా మనలో అలవడేలా చేశారో ఈనాడు కొంచెం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందర ఒకసారి మనం తిరిగి రామావతారంలోకి వెళ్లి ఒక చిన్న ఉదాహరణను గమనించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రామలక్ష్మణులు పంపా సరస్సులో స్నానం చేయడానికి సిద్దమవుతున్నారంట. అవుతూ తమ బాణాలను పొరుదలో గుచ్చి నీళ్లలోకి వెళ్లారు. స్నానం చేయడానికి పిమ్మట రామచంద్రుడు బురద మట్టిలో గుచ్చిన బాణాన్ని పైకి లాగితే పాపం దానికి రక్తం అంటుకొనుందంట. అది చూసిన ప్రభువు తెలియకుండానే తాను ఏదైనా ప్రాణి మరణానికి కారకుడు అయ్యానే అని ఎంతో కలత చెందాడంట. వారి ఆదేశం మేరకు అక్కడ లక్ష్మణుడు తవ్వి చూశాడు. తవ్వి చూడగా వారికి ఏం కనిపించింది, రాముడి బాణం గుచ్చుకుని గాయపడిన ఒక కప్ప కనిపించిందంట, మండూకం. అది చూసి రాములవారు కప్పతో, నా బాణం గుచ్చుకున్నప్పుడు నువ్వు పెద్దగా ఎందుకు అరవలేదు, నిన్ను పాము పట్టుకున్నదనుకో, నువ్వు అరవకుండా ఉంటావా అని ప్రశ్నించితే మరణించబోతున్న కప్ప, స్వామి, నన్ను పాము పట్టుకుంటే రామా రక్షించు అని అరుస్తాను, కాని మరి ఆ రాముడే నన్ను చంపుతున్నప్పుడు నేనెవర్ని పిలవాలి అని పాపం ఎంతో బాధతో అన్నదంట. నిజంగా ఆ కప్ప అంత భక్తురాలు. అది తన మనస్సు, శరీరం, ఆత్మలను భగవంతునికి నివేదించుకుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. భగవంతుడు ఏదిచ్చినా అది ప్రసాదమే, ఇంకా ఫిర్యాదు చేయడానికి తావే లేదు అని ఈ చక్కని ఉదాహరణ మనకు తెలుపుతుంది. ఇలాంటి సంఘటనే ఒకటి రామాయణంలో స్వామి రామకథా రసవాహిని ద్వారా మనకి తెలియజేసిన విషయం ఏంటంటే, అసలు శరణాగతి తత్వం ఎలా ఉండాలి అన్నదానికి లక్ష్మణుడు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఎందుకంటే చిత్రకూట పర్వతంలో ఉన్నప్పుడు రామ, సీత, లక్ష్మణులు ముగ్గురు పయనిస్తుండగా అరణ్యంలో వారికి ఒక పర్ణశాల కావాలి ఉండటానికి. మరి లక్ష్మణుడిని రాముడు పిలిచి అడుగుతాడంట, లక్ష్మణ, ఒక మంచి అనువైన ప్రదేశాన్ని, నీ ఇష్టమైన ప్రదేశాన్ని చూసి ఒక మంచి పర్ణశాలను మనకి నిర్మించు అని ఒక మాట ఆడతాడంట. దాంతో లక్ష్మణుడు ఎంతో విలపించి, అసలు నేనేం పాపం చేశాను రామా, నా వల్ల ఏం తప్పు జరిగింది అని ఎంతో ప్రాధేయపడుతూ తన విలపించసాగాడనమాట లక్ష్మణుడు రాముడు ముందు. సీతారాముల వారికి అసలు లక్ష్మణుడు ఎందుకెలా విలపిస్తున్నాడో అర్థం కావటం లేదు. ఎందుకంటే తాను ఏమీ బాధించని విషయాన్ని చెప్పాడు అనుకున్నాడు రాముడు రాముడు సీత. మరి ఆ సమయంలో తిరిగి సీతారాములు అడుగుతారు లక్ష్మణుణ్ణి, లక్ష్మణ, నిన్ను ఏమన్నావని నువ్వు ఇంతగా బాధపడుతున్నావు, ఇంతగా విలపిస్తున్నావు, ఇంతగా రోధిస్తున్నావు అని అడిగితే లక్ష్మణుడు చెప్తాడు, అన్నా, మీరన్న మాటలు నా గుండెల్లోకి సూటిగా పోయి చాలా బాధించినాయి. ఎందుకు లక్ష్మణ, అంత మాట నేనేమన్నాను అని రాముడు అంటాడంట. అంటే లక్ష్మణుడు చెప్తాడు, రామా, నువ్వేమన్నావు, నాకు ఇష్టమైన ఒక స్థలాన్ని ఎంచుకుని నేను ఒక పర్ణశాలని నాకు ఇష్టమైన విధంగా నిర్మించాలా అని తిరిగి ప్రశ్నిస్తాడంట రాముణ్ణి. ప్రశ్నిస్తూ, నేనేం పాపం చేశాను నువ్వు ఇట్లా అడుగుతున్నావు అన్నాడట. అంటే రాముడు అడిగాడు, ఏమైంది లక్ష్మణ? అంటే, రామా, నాకు అంటూ వేరేగా ఒక ఐడెంటిటీ లేదు, నాకు వేరేగా ఒక కోరికంటూ లేదు, నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఏ విధంగా చెప్తే, ఏ ప్రాంతాన్ని నువ్వు ఎంచుకుంటే అక్కడే పర్ణశాల నిర్మిస్తాను, అదే విధంగా పర్ణశాలను నిర్మిస్తాను అని లక్ష్మణుడు విలపించి రాముడి పాదాలపై పడి చెప్తాడంట. అప్పుడు సీత కూడా దాన్ని గమనించి శరణాగత తత్వానికి లక్ష్మణుడు ఎంతటి ఉదాహరణో ఈ ప్రపంచానికి నిరూపించడానికి శ్రీరామచంద్రమూర్తి వేసిన ఈ చిన్న నాటికను అసలు అర్థం చేసుకుని సీతమ్మవారు ఎంతో ఆనందం పొందిందంట. చూసారా, ఆ విధంగా శరణాగత తత్వం అంటే మన ఐడెంటిటీ మనం మర్చిపోయి ఏ విధంగా మంచైనా చెడైనా, సుఖమైనా దుఃఖమైనా, ఏది ప్రసాదించినా అది భగవంతుడి వరప్రసాదంగా భావించి భగవంతుడి సంకల్పం చేతనే ప్రతీదీ జరుగుతుంది అన్న దృఢమైన విశ్వాసం మనసులో కలిగి ఉండాలని స్వామి మనకి ఈ రామాయణం ద్వారా ఉదహరిస్తున్నారు. అంటే ఇంకా వివరంగా స్వామి ఎలా చెప్తున్నారంటే, మానవుడు భక్తి మార్గంలో ఒక్క అడుగు వేశాడంటే ఇంకా ఆ ప్రయాణం ముందుకి కొనసాగించడమే జీవిత లక్ష్యంగా అయిపోవాలంటారు. భక్తి, జ్ఞాన వైరాగ్యాలు పెంపొందించుకోవటానికి ఎంతో కష్టపడాలి, కృషి సల్పాలి. ఆత్మ సాక్షాత్కారం, ఆత్మానుభూతి, ఆత్మ నివేదనంకి అర్థాలు తెలుసుకోవడానికి ప్రతి నిత్యం మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఒక మెట్టుతోనే ఈ జన్మకిది చాలు అని ఆగిపోవటం కాదు, ప్రతి సోపానాన్ని అధిరోహించి గమ్యం చేరాల్సిందే. అంటే మనం ఎంతో కష్టపడి సాధన చేయాల్సిందే. మరి స్వామి ఈ ప్రాసెస్లో మనకి ఏం చెప్తున్నారు ఆత్మ నివేదనం గురించి, మన వైపు నుంచి ప్రయత్నం ఏ విధంగా ఉండాలి? ఒక ఉదాహరణ, ఒక నదికి వరద వచ్చిందనుకోండి. అందులో కొట్టుకుపోయేవాడు నేను అగ్రకులస్తుడును అన్నా, నేను పెద్ద ఉద్యోగస్తుడను అన్నా, నాకు బాగా డబ్బుందన్నా, నేను గొప్ప బలశాలి అన్నా, నేను గొప్ప అందగాడిని అన్నా, పాపం ఆ వరద ఎవరిని వదిలిపెట్టదు. బతికి బయటపడాలంటే ఇవేమీ అక్కడికి రావు. మన పాండిత్యం గాని, మన ధనం గాని, మన పేరు ప్రఖ్యాతులు గాని ఏవీ మన చెంతకు రావు. ఈత వచ్చి ఉంటే చాలు. సో సంసార సాగరాన్ని తరించాలంటే ఆధ్యాత్మిక సాధన ఎంతో అవసరమని మన స్వామి చెప్తూ ఉంటారు. దీనికి ఎంతో చక్కని ఎక్స్ప్లెనేషన్ స్వామి ఇస్తున్నారు. ఒక ఉదాహరణ, మన మనుషులమైన మనకి మన ఆయువు ఎంత? అతి స్వల్పము. ఈ సంసారము బహు విస్తారమైంది. మరి మనకున్న కాలము అనాది అనంతం. నీకున్న వ్యవధిలో, నీకున్న పరిధిలో నీకిచ్చిన పనిని నీవు పూర్తి చేయాలి సక్రమంగా అంటారు స్వామి. నీ ముందున్న కార్యం జటిలమే. దానిని సాధించటానికే ఎన్నో జన్మల పుణ్యాన్ని ఖర్చు చేసుకుని మానవ జన్మ ధరించావని స్వామి చెప్తారు. ఇంతకీ నీకు ఒప్పుచెప్పిన పనేమిటి అని స్వామి మనల్ని ప్రశ్నిస్తూ, మనలో ఉన్న గాఢంగా నిద్రించి ఉన్న పరమాత్మని దర్శించటం, ధరించటం. అది తక్కువ పనేం కాదు. మరి దాన్ని మనం ఈ జీవితకాలంలో నిర్వర్తించి దాన్ని సాధ్యం చేసుకుంటే స్వామి ఎంతో సంతోషిస్తారు మనతో. ఇది అర్థం చేసుకుని ప్రయత్నించటానికి అవగాహన, జ్ఞానం, మనం ఎటువైపు ప్రయత్నిస్తున్నాము అనే వివేకం కూడా ఉండాలి. అవి అందరిలో ఉంటాయా లేదా? సరే, స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ మనుషులు ఎలా ఉంటారో తెలుసుకుందాం. అసలు మనుషులు నాలుగు రకాలుంటారట. చీకట్లో ఉండి చీకట్లోకి పయనించేవారు, వెలుగులో ఉండి చీకట్లోకి ప్రయాణించేవారు, చీకట్లో నుండి వెలుగులోకి ప్రయాణించేవారు, ఇంకా నాలుగో వారు వెలుగులో నుండి వెలుగులోకి ప్రయాణించేవారు. చూద్దాం ఈ నాలుగు రకాల మనుషులు ఎలాగుంటారు. మొదటి రకం అంట అజ్ఞానులు, వారసలు మారనే మారరు. రెండవ రకం మూర్ఖులు, వారికి తోచదు, చెబితే వినరు, మారదలుచుకోరు. ఇంకా మూడవ రకం జిజ్ఞాస కలిగినవారు, ప్రయత్నించి ఏదైనా పొందుదామని పాపం అనుకునేవారట. ఇక నాలుగవ రకం వారు జ్ఞానులే, ఇంకా జ్ఞాన మార్గమే వారి ధ్యేయం. సరే, మనుషులు ఈ రకాలుగా ఉంటే మరి భక్తులు ఏ రకాలుగా, ఏ విధాలుగా ఉన్నారో స్వామి వీరిని ఇలాగా చెప్తున్నారన్నమాట. భక్తులు కూడా నాలుగు రకాలని చెప్తారు. వారెవరు? ఆర్తులు, అంటే కష్టాల్లో ఉన్నవారు. రెండవది అర్థార్తులు, అంటే ఏదైనా ఆశించేవారు. మూడవది జిజ్ఞాసులు, అంటే తెలుసుకోవాలి, ఎలాగైనా ఈ సాధించాలి అన్న జిజ్ఞాస ఉండేవారు, అంటే తెలుసుకోదలిచిన వారు. నాలుగవది జ్ఞానులు, అంటే అన్నీ తెలిసినవారు, సర్వం ఎరిగిన వారు అన్నమాట. ఇందులో జ్ఞానులు ఆత్మనివేదనం అనే సోపానానికి చేరుకున్నవారన్నమాట. జిజ్ఞాసులు అటువైపు మెల్లగా అడుగులు వేస్తున్నవారు, కోరికున్నది కదా ఆ కోరికను దృఢపరుచుకుంటూ అటువైపు పయనం సాగిస్తున్నారన్నమాట. ఇంకా చివరగా ఆర్తులు, అర్థార్తులు, పాపం ఈ లోక విదితమైన విషయాల్లోనే మునిగిపోయి ఉంటారన్నమాట వాళ్ళు. మరి స్వామి ఏం చెప్తున్నారు వీరి గురించి? భౌతిక పరమైన కొన్ని నివేదనలతో తరించిన వారి గాథలు మనకు తెలుసు. పిడికెడు పచ్చి అటుకులు కుచేలుడు నివేదించాడు, దాని ఫలితం ఒక్క తులసీదళం త్రాసులో పెట్టింది రుక్మిణీదేవి. సత్యభామ ఏడు వారాల నగలకి తూగని కృష్ణుడు తులసీదళానికి తూగాడు. ఉడత ఒంటికి అంటిన ఇసుకని దులిపింది శబరి, సమర్పించింది అతి సామాన్యమైన రేగిపళ్ళు. ద్రౌపది అక్షయపాత్రలోని ఒకే ఒక్క మెతుకు నివేదించింది కృష్ణుడికి. శంకరాచార్యుల వారికి ఒక పేద స్త్రీ ఒక ఉసిరికాయ సమర్పిస్తే అక్కడ కనకవర్షం కురిసింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఎన్నెన్నో. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే, తులసీదళం అసలు కృష్ణుడు అంత బరువుగా ఉందా? మేము కూడా రేగిపళ్ళు పెడతాం, మాకు మోక్షం వస్తుందా? పచ్చి అటుకులు ఉసిరికాయ నివేదిస్తే భోగభాగ్యాలు కలుగుతాయా? దానికేమిటి సమాధానం? నివేదించబడ్డ వస్తువు ప్రాముఖ్యత కలిగినదా లేదా నివేదించిన వ్యక్తి అంతరంగమా అనేది మనకి ముఖ్యమన్నమాట. స్వామి ఇప్పుడు మనకి అద్భుతంగా చెప్తారు, భగవంతుడు బాహ్యప్రియుడు కాదు భావప్రియుడు అంటారు కదా, ఆ వస్తువు సమర్పిస్తున్నప్పుడు అందులో ఎంత భక్తి దాగున్నది, ఎంత భావం దాంట్లో ఉన్నది అన్నదే ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. స్వీకరించే దైవం మనసు గెలుచుకుంటుంది. అదే నిజమైన నివేదన అంటారు. అంటే ఈ సందర్భంలో నాకు ఒక చక్కని ఉదాహరణ గుర్తొస్తుంది. ఎందుకంటే స్వామికి విద్యార్థులకి జరిగిన సంభాషణల్లో ఎన్నెన్నో ఇలాంటి లెసన్స్ మనకి బయటపడుతూ ఉంటాయన్నమాట. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్న సమయంలో జరిగిన విషయం. స్వామి విద్యార్థులకి ఎంతో స్ఫూర్తినిచ్చి చాలా మంది విద్యార్థులు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చిన్న చిన్న ఇటుకలు మోయటం అలాంటి సేవలు కూడా అందించి వారి జన్మని తరింపజేసుకున్నారన్నమాట. మరి ఆ సమయంలో ఒక విద్యార్థికి ఒక చక్కని ఆలోచన కలిగింది. అరే, ఇంతమంది ఇన్ని విధాలుగా స్వామికి సేవనందించి ఈ అద్భుతమైన టెంపుల్ ఆఫ్ హీలింగ్, ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నారే, మరి నా వంతు సాయం నేను స్వామికి ఏదైనా ఉడతా భక్తిగా ఏదైనా చేయగలనా అని మనసులో ఒక మంచి ఆలోచన వచ్చిందంట. ఆ మంచి ఆలోచనని క్రియారూపం దాల్చడానికి పాపం ఆ అబ్బాయి చేసిన కృషి చూడండి. తను ఒక నెల రోజుల పాటు, మనకి అలవాటు ఏంటంటే హాస్టల్లోని పిల్లలందరూ వారి వారి బట్టల్ని చాకలి వాళ్ళకి ఇచ్చి ఉతికిన తర్వాత నెల నెల వాళ్ళకి ఎంత డబ్బులు ఖర్చు అయినాయో ఆ డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చే ఆనవాయితీ అన్నమాట. మరి ఈ అబ్బాయి ఏం చేశాడు, ఈ నెల రోజులు తన బట్టలు తానమే ఉతుక్కొని చివరిగా ఆ నెలలో మిగిలినటువంటి 100 రూపాయలు జాగ్రత్తగా స్వామికి ఒక ఎన్వలప్ లో పెట్టి దర్శనంలో కూర్చున్నాడు. కూర్చుని స్వామి ఆ రోజు దర్శనానికి వచ్చారు. దర్శనానికి వచ్చి అక్కడ నించుని ఈ అబ్బాయిని పిలిచి తన చేతిలో ఉన్న ఆ కవర్ని తీసుకున్నారన్నమాట. ఏమిటిది అని స్వామి ప్రశ్నించారు. ప్రశ్నించిన తర్వాత చుట్టూరా అందరూ పెద్దవాళ్ళంతా చూస్తున్నారన్నమాట ఏం జరుగుతోందో అని. ఆ అబ్బాయి పాపం ఎంతో పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన భావంతో హృదయంలోని స్వామికి చెప్తున్నాడు, స్వామి ఎంతో మంది ఎన్నో రకాలుగా మీకు సాయం చేస్తున్నారు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి, నా వంతు సాయం నేను ఈ విధంగా చేస్తున్నాను స్వామి అని ఆ 100 రూపాయలు స్వామికి ఇచ్చాడంట. ఇస్తే స్వామి అది ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఆ 100 రూపాయల్ని చూసి ఎంతో మురిసిపోయారు. ఎందుకంటే దాంట్లో ఉన్న భావం, దాంట్లో ఉన్న ఆ ప్రేమ అటువంటిదన్నమాట అంటూ చుట్టూరా ఉన్న పెద్దవాళ్ళందరికీ చెప్పారు. చూడండి, ఎన్నో విధాల ఎంతో మంది నాకు డబ్బుల్నిచ్చి ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి సాయం చేస్తున్నారు, కానీ అన్ని కోట్లు విలువ చేసే ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కన్నా ఎంతో ప్రేమ నిండిన ఈ 100 రూపాయలు నాకు చాలా ముఖ్యం. ఇది ఎంతో ప్రేమతో వీడు కష్టపడి వాడి బట్టలు వాడు ఉతుక్కొని నా కోసం నివేదించుకున్నాడు. ఇది ఈ భావం అనేదే నాకు ఎంతో ముఖ్యం అని స్వామి చాలా సంతోషించారు ఆ రోజు. సో తద్వారా ఆ విద్యార్థి కూడా ఎంతో ఆనందాన్ని అనుభవించాడనమాట. ముందుకు వెళ్తూ స్వామివారి మాటల్లో అసలు శరణాగతి 3 రకాలుగా ఉంటుంది అని తెలుసుకుందాం. నాది అంటూ ఏదీ లేదు, అంతా నీదే అంటారు చివరకు. సో నేను నీవాడిని, నీవు నావాడివి, నీవే నేను. మనం గత వారం మనం విన్న ఒక పాటలో చివరిగాని గోపికల భక్తి ఎటువంటిదో మనం తెలుసుకున్నాం. మేమంతా నీవారం స్వామి అని కృష్ణుణ్ణి సంబోధిస్తారు. మీరు నావాడు, నేను నీవాడు అంటారంట. చివరికి నీవు నేను ఒక్కటే అన్న తాదాత్మ్యంలో, ఆ ఏకత్వంలో మునిగి తేలుతూ ఉంటారు గోపికలు. నేనే నీవు, నీవే నేను, ఈ చివరిది ఆత్మ నివేదనం. నీవే నేను అంటూ తాదాత్మ్యం చెందిన భక్తుడు భక్తిలోని అత్యున్నతమైన స్థితికి చేరుకుంటాడంటారు స్వామి. ఆ స్థితికి ఎలా చేరుకోగలడు? దారిలో ఉన్న అతి కష్టమైన సందేహం అనే బండరాళ్లు, అహం మమకారం అనే ముళ్లకంచెలు, విషయ వాసనలు అనే ఎగుడు దిగుడులు దాటితేనే గమ్యం చేరగలడు భక్తుడంటారు మన స్వామి. విమర్శలడే తుఫాన్లు, అసందిగ్ధం అనే వరదలు, అవమానాలు అనే సుడిగుండాలు, వీటిని ఎదుర్కొంటేనే భక్తి అనే నావ ఆత్మనివేదనం అనే తీరానికి చేరుకుంటుందంట. దేవుడిపై పరిపూర్ణమైన విశ్వాసం గలవారిని అంతా ఈశ్వరేచ్ఛ అంటూ స్వీకరించే వారిని మనుషులు ఇలా ప్రశ్నిస్తారు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే దేవుడు రక్షిస్తాడా? ఇది లాజికల్ క్వశ్చన్ అండి. అప్పుడు మనం సమాధానం చెప్పాలి, అవును రక్షిస్తాడు. కాని ఎప్పుడు? ముందు మీరు పూర్తిగా విశ్వాసంతో దీపం పెట్టండి. గాలి తెర రాగానే మీరు మీ చేతులు దీపానికి ఇరువైపులా పెట్టకుండా నిగ్రహించుకోండి. నిజంగా దేవుడు రక్షిస్తాడా అనే సందేహానికి తావివ్వకండి. దేవుణ్ణి పరీక్షించి చూద్దాం అనే అహాన్ని తొలగించుకోండి. ముందు ఇవన్నీ అలవర్చుకుంటే అప్పుడు అసలు రక్షిస్తాడా అనే ప్రశ్నే రాదు మనకి. ఎందువల్లంటే 100% అతను రక్షిస్తాడు, రక్షించి తీరుతాడు. కనుక మనకి ఒకసారి స్వామి విద్యార్థులు స్వామి దగ్గర పెరిగిన వారికి ఇది చాలా అలవాటైన విషయం. ఎందుకంటే స్వామి చిన్నప్పటి నుంచి ఇది అలవర్చుకునేలా ఆ ప్రాక్టీస్ని అందిస్తారన్నమాట మనకి. స్వామి డైరెక్ట్ గైడెన్స్లో పెరిగిన వాళ్లకి ఒక విశేషమైనటువంటి కృతజ్ఞతాభావం స్వామి వైపు ఉంటుందన్నమాట. ఎందుకు? ఆ దివ్యమైనటువంటి ప్రేమ బంధం అటువంటిది. ఆ పిల్లడు పిల్ల ఎవరైతే ఉన్నారో పరిపూర్ణమైనటువంటి ఆ విశ్వాసంతో స్వామి నీవే భారం అని చెప్తారంట. ఈ ప్రేమ, ఈ ఆత్మనివేదనం రావటానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏంటి? మనసులో కలిగే దృఢమైనటువంటి విశ్వాసం. సో ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక అద్భుతమైన సాయంకాలం స్వామి చకచక విద్యార్థుల వైపు నడుచుకుంటున్నారు. ఒక విద్యార్థితో సంభాషణ ప్రారంభించారు స్వామి. సో ఆ అబ్బాయి 12th క్లాస్ చదువుతున్న అబ్బాయి. ఆ అబ్బాయిని స్వామి అడిగారు, ఏ బాయ్ ఏ క్లాస్ చదువుతున్నావు అంటే, స్వామి 12th క్లాస్ అనగానే స్వామి తర్వాత వేసిన ప్రశ్న, 12th క్లాస్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అంటే, స్వామి ఆ స్వామికి ఆ విద్యార్థి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇంకో 2 ఆలోచన లేదు స్వామి, మీరు ఏది డిసైడ్ చేస్తే అది చేస్తాను. ఇంతకన్నా మహద్భాగ్యం ఏముంటుంది? ఇంత చిన్న వయస్సులో ఇలాంటి శరణాగత తత్వం పెంపొందించుకోవడానికి స్వామి దివ్య ఆవరణ, స్వామివారి దివ్య సమక్షం ఎంతో చక్కనైన ప్లే గ్రౌండ్స్ వంటివి. ఇలాంటివన్నీ మనం స్వామి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవచ్చు. స్వామికి మన పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచర్ అన్నీ తెలుసు. కాబట్టి మనం భగవంతుడి నుంచి ఏవేవో కోరుతూ ఉంటాం. అదన్నీ కొన్ని కార్యరూపం దాల్చుతాయి, కొన్ని దాల్చవు. ఏవైతే కార్యరూపం దాల్చవో అప్పుడు మనం చాలా నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ అలా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సర్వం భగవత్ సమర్పితం చేసినప్పుడు ఇది వేరు అది వేరు అన్న ద్వంద్వభావం మన మనసులో రాదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఎంతో అద్భుతంగా చెప్తారు మనకి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్ఛామి మా శుచః. అంటే నువ్వు చేసే ప్రతి కర్మను నాకు సమర్పించినప్పుడు నీకు తప్పకుండా ఆ శరణాగతత్వం అలవడుతుంది, నేనే నీ శరణ్యం అనుకుంటే తప్పక నేను నిన్ను విడువను. కానీ మన సాయి అవతారం ఎంత అద్భుతం అంటే, ఒక్కసారి సాయి అంటే చాలు, ఓయి అంటూ స్వామి పరిగెట్టుకొచ్చేస్తారు. అంటే ఒక్కసారి మనసులో స్వామి నా కోసం ఉన్నాడు అన్న నమ్మకాన్ని పెంచుకుంటే, ఆ విశ్వాసాన్ని దృఢపరుచుకుంటే, ఇంకా మనం మర్చిపోయినా సరే స్వామి ఎన్నటికీ మనల్ని విడువరు అని చెప్తూ ఉంటారు. ఈ కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించినటువంటి ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్న దాని గురించి మనం తెలుసుకున్నాం. ఈ చక్కని పాట అనంతరం మనం తిరిగి ఇంకొన్ని విశేషాలు, భక్తుల అనుభవాలు, ఈ శరణాగతి గురించి, ఆత్మ నివేదం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాయి బాబా ಶರಣಮಣಿ ಸನ್ನು ತಿಂತು ಹೇಳ ನಿನ್ನು ಗಣಿ ಶರಣಮಣಿ ಸನ್ನು ತಿಂತು ಹೇಳ ನನ್ನ ಸಂಯಮವು ತಂದೆ ಬಾಬಾ
ಸಂಯಮವು ತಂದೆ ಬಾಬಾ
ಧಾತವನಿ ಕಲಚುಕೊನಿ ಜೋತಲಿಡೆ ವೇಳ ಹೃದಯಮ್ಮು ಪೊಂಗು ತಂದಿ ಬಾಬಾ
ಹೃದಯಮ್ಮು ಪೊಂಗು ತಂದಿ ಬಾಬಾ
ರಹಿಮೈನ ನಾನ ಕೈನ ಕ್ರಿಸ್ತೈನ ಪರಮಾತ್ಮನಿ ಪ್ರತಿನಿಧುಲನ್ನಾವು ಮತಂ ತೇರ ಕುಲಂ ತೇರ ಮತ್ತರಾಲು ತಗದಂಟು ಮಾನವ ತಗು ಜೋತು ಲೆತ್ತಿ ನಾವು
ರಾಮುಡೈನ ರಹಿಮೈನ ನಾನ ಕೈನ ಕ್ರಿಸ್ತೈನ ಪರಮಾತ್ಮನಿ ಪ್ರತಿನಿಧುಲನ್ನಾವು ಮತಂ ತೇರ ಕುಲಂ ತೇರ ಮತ್ತರಾಲು ತಗದಂಟು
ಕವಿಷಂ ಹಿಂದಿ ಮಾಕು ಕರುಣ ಪಂಚಿನಾವು ಅಪರಂಜಿ ಬೆಲುಗು
ಇಲಕೆ ಅಪರಂಜಿ ಬೆಲುಗು ಇಲಕೆ ಅಪರಂಜಿ ಬೆಲುಗು ನೀವು
ನಿವಾರಿಂಚಿ ಬಾಧಲನು ನಿರೋಧಿಂಚಿ ಆರ್ತುಲಕು ಸೇದ ತೀರ್ಚಿ ನಾವು ಶರಣಾಗತುಲಂದರಿಗೆ ಜಗ್ಗತುಲನು ಕಲಿಗಿಂಚಿ ಸಮತಾ ಮೂರ್ತಿ ವೈ ನಿಲುಚಿ ನಾವು
ಜಾಧುಲನು ನಿವಾರಿಂಚಿ ಬಾಧಲನು ನಿರೋಧಿಂಚಿ ಆರ್ತುಲಕು ಸೇದ ತೀರ್ಚಿ ನಾವು ಶರಣಾಗತುಲಂದರಿಗೆ ಜಗ್ಗತುಲನು ಕಲಿಗಿಂಚಿ ಸಮತಾ ಮೂರ್ತಿ ವೈ ನಿಲುಚಿ ನಾವು
ಸಹನ ತರುವು ಭಂಜಿಂಚಿನ ಶಾಂತಿ ಫಲಮು ನೀವು ಗುರುಗುಲಕ್ಕೆ ಸದ್ಗುರುವೈ ನಾವು
ಗುರುಗುಲಕ್ಕೆ ಸದ್ಗುರುವೈ ಗುರುಗುಲಕ್ಕೆ ಸದ್ಗುರುವೈ ನಾವು
ನಿನ್ನು ಗಣಿ ಶರಣಮ್ಮನಿ ತನ್ನು ತಿಂತು ವೇಳ ನಿನ್ನು ಗಣಿ ಶರಣಮ್ಮನಿ ಸನ್ನು ತಿಂತು ವೇಳ ನನ್ನ ಧನ್ಯಮೌ ತಂದೆ ಬಾಬಾ
ನನ್ನ ಧನ್ಯಮೌ ತಂದೆ ಬಾಬಾ ನನ್ನ ಧನ್ಯಮೌ ತಂದೆ ಬಾಬಾ
ಸಾಯಿ ಬಾಬಾ
ಸಾಯಿ ಬಾಬಾ
ఇక కార్యక్రమంలో ముందుకు వెళ్తూ, ఎన్నో సంవత్సరాల క్రితం ఒక నయాగారా ఫాల్స్ అందరికీ తెలిసిందే. ఈ నయాగారా ఫాల్స్ పైన ఒక మనిషి ఒక స్ట్రాంగ్ వైర్ ని కట్టాడంట. కట్టి టైట్ రోప్ వాకర్స్ అంటారు వాళ్ళని. ఆ రోప్ మీద సర్కస్ చేసేవాళ్ళు ఎప్పుడు ఆ దారం మీద ఆ తాడు మీద నడుస్తారనమాట. ఇది చాలా క్లిష్టమైనటువంటి ఒక విన్యాసం. ఈ విన్యాసాన్ని చేయడానికి ఒక మనిషి పూనుకున్నాడు. పూనుకుంటే అందరికీ తెలిసిపోయింది అనమాట దీని గురించి. సో వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళంతా చేరి అమెరికా నుంచి కెనడాకి నడుస్తాడనమాట అతను ఆ వైర్ మీద. సో అందరూ గుండెలు బిగబట్టుకుని ఆహా ఎలా చేస్తాడా ఎలా చేస్తాడా అన్న ఆతృతతో ఎదురు చూస్తున్నారు. చివరికి ఎంతో ధైర్యంగా ఆ విన్యాసాన్ని ఆ అబ్బాయి చేసేశాడనమాట. అందరూ చాలా హర్షధ్వానాలతో ఆ అబ్బాయిని ప్రశంసించారు. ఆ తర్వాత ఇంకొక కష్టమైన విన్యాసాన్ని అతను చేయడానికి పూనుకున్నాడు. ఏం చేశాడు, ఒక చక్రాన్ని తీసుకుని ఆ చక్రం ఉన్న ఒక వీల్ బార్ అంటారు దాన్ని, ఆ వీల్ బ్యారో సస్పెండెడ్ వైర్ తోటి ఆ వీల్ బ్యారో తీసుకుని దాంట్లో కూర్చుని అట్నుంచి ఇటు వెళ్తాడనమాట. సో అది కూడా ఎంతో సమర్థవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతాడు. సరే ఇంత చూశారు, ఆ అతను అబ్జర్వ్ చేస్తున్నాడనమాట ఉన్న జనంలో ఆ ఆతృత ఏ విధంగా ఉన్నది అని. చూస్తే ఒక చిన్న అబ్బాయిని గమనించాడంట. ఆ అబ్బాయి పాపం ఎంతో ఉత్సాహంతో చప్పట్లు కొడుతున్నాడు, హే 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 అని అరుస్తున్నాడు అనమాట ఆ అతను ఇటువైపు నుంచి అటువైపు దాటినందుకు. సో ఈ మనిషి ఎంతో కుతూహలంతో ఆ చిన్నవాడిని పిలిచి, బాబు నీకు ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్తాను అన్న నమ్మకం ఉందా ఈ రోప్ వే ద్వారా అంటే, ఉన్నది, అయితే నాతో పాటు ఈ రూపంలో కూర్చుంటావా నిన్ను ఇటు నుంచి అటు తీసుకెళ్తాను అని ప్రశ్నించాడంట. అప్పుడు చాలా భయపడిపోయాడు ఆ అబ్బాయి. భయపడిపోయి ససేమిరా నేను రానంటే రాను అన్నాడంట. చూసారా, భగవంతుడు ఇటు నుంచి అటు తీసుకువెళ్తాడు కాని మనల్ని కూడా తీసుకువెళ్తాడు అనే ఒక భావం మనలో కలగటం లేదు. ఆ రకమైనటువంటి విశ్వాసం, భగవంతుడు జాగ్రత్తగా చూసుకుంటాడు కాపాడుతాడు అన్నటువంటి దృఢమైన విశ్వాసం మనకి కలగటం లేదు. అందుకే మనం ఈ ఆత్మ నివేదనాన్ని మనం అలవర్చుకోవటానికి వెనుకాడుతున్నాం అని స్వామి చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు అని మనకు తెలుసు, కానీ మనలో ఉన్న సందేహాలు సమస్యలు ఇవన్నీ రూపుదాల్చుకుని ఒక భయంగా ఏర్పడి మనం ఆత్మ నివేదనం చేయడానికి వెనుకంజ వేస్తున్నామని స్వామి చెప్తారు. ఈ సందర్భంలో నాకు ఇటీవల మా సీనియర్స్ కొంతమంది పంచుకున్నటువంటి అనుభవాలు గుర్తొస్తున్నాయి. ఇది మేమంతా వేదం బృందం వాళ్లు ముచ్చటించుకుంటున్నప్పుడు బయటికి వచ్చిన విశేషాలేవి. ఆ సీనియర్ స్టూడెంట్ మాతో చెప్పారు, ఒకసారి స్వామి దగ్గర కొడైకెనాల్కి వెళ్లారనమాట. వెళ్తే అక్కడున్న విద్యార్థులందరూ స్వామి దగ్గర కూర్చున్నారు. విఐపీస్ అందరూ స్వామి దగ్గరకు వచ్చారు. ఆ రోజు విఐపీస్కి అందరికీ పరిచయం చేస్తూ ఈ విద్యార్థులు, చూసారా మా విద్యార్థులకి అన్ని శాస్త్రాలు వచ్చు, అన్ని వేదాలు వచ్చు, నాలుగు వేదాలు వచ్చు అని చెప్తూ, ఒక అబ్బాయికి ఈ అబ్బాయికి యజుర్వేదం, ఈ అబ్బాయికి సామవేదం, ఈ అబ్బాయికి అథర్వణ వేదం, ఈ అబ్బాయికి ఋగ్వేదం అంతా వచ్చు అన్నారంట. వీళ్ళందరూ పాపం చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. స్వామి ఇట్లా చెప్తున్నారు, మనకేమో ఏమి రాదు అన్నటువంటి ఒక భయం ఉన్నది లోపల. సో కాని వాడు మారు మాట్లాడకుండా స్వామి ఏం చెప్తున్నారో తదేకంగా వింటున్నారు అంతే. ఆ పెద్దవాళ్ళందరూ చూస్తున్నారు స్వామిని, ఈ విధంగా పిల్లల్ని ప్రశంసిస్తున్నారు స్వామి అని. అని చూస్తున్నప్పుడు స్వామి ఒక అబ్బాయిని లేపి, అందరికీ లోపల భయం ఉన్నది స్వామి ఎక్కడ అడుగుతారు అని లేపి, చూసారా ఈ అబ్బాయికి యజుర్వేదం అంతా వచ్చు, ఏది చెప్పు అన్నారంట. అనగానే పాపం ఆ అబ్బాయికి ఆ తొందరపాట్లో ఇంకే ఆలోచన రాలేదు. ఒక్కసారి కళ్ళు మూసుకుని, స్వామి నువ్వే కాపాడాలి, నువ్వే చూసుకోవాలి అని ఒకే ఒక్క ఆ ప్రార్థనతో కళ్ళు మూసుకుని దుర్గా సూక్తాన్ని చెప్పాడంట. జాతవేదశేషనవామ సోమ మరాతీయతో నిదహాతి వేద. అయిపోయింది మొత్తం అంతా. ఆహ్, చూసారా ఈ అబ్బాయికి యజుర్వేదం అంతా వచ్చు, కూర్చో అన్నారంట. అప్పుడు చాలా సంతోషించాడు అబ్బాయి. కానీ అసలు యజుర్వేదం నేను చెప్పానా లేదా అన్న ఒక డౌట్ అనమాట. స్వామి తిరిగి లోపలికి వెళ్లిన తర్వాత పరిగెట్టుకుంటూ వెళ్లి తన దగ్గర ఉన్న ఒక వేదం పుస్తకాన్ని తీసుకుని చూశాడంట. ఇలా ఓపెన్ చేయగానే కృష్ణ యజుర్వేదంలోని మంత్రం దుర్గా సూక్తం అని రాసిందట. పాపం ఆ అబ్బాయికి అది దుర్గా సూక్తం కృష్ణ యజుర్వేదంలోంచి వచ్చింది, యజుర్వేద మంత్రం ఇది అని తెలియదంట. చూసారా ఆ ఒక్క సున్నితమైనటువంటి నిస్వార్థమైనటువంటి నిర్మలమైనటువంటి ఆలోచన, స్వామి మీరే చూసుకోండి అన్న ఒక్క ఆలోచనతో ప్రతిదీ స్వామికి సమర్పించినప్పుడు స్వామి ఏ విధంగా మనల్ని ఎప్పుడూ వెనుకంజ వేయనివారు స్వామి, మన చెయ్యి ఎప్పుడు గట్టిగా పట్టుకునే ఉంటారు. ఇదే సందర్భంలో ఇంకొక మంచి ఉదాహరణ ఇది స్వామివారి సమక్షంలో ఇక్కడే ప్రశాంతాలయంలో జరిగింది. ఆ సందర్భంలో స్వామి చెంతకి స్వామివారి దర్శనార్థం అనంతపూర్ కలెక్టర్ గారు ఒక లేడీ వచ్చున్నారు. ఆవిడ వాళ్ల పిల్లలు అంతా వచ్చి స్వామివారి దర్శనానికి వచ్చారట. వస్తే స్వామి పెద్దవాళ్ళని ఎప్పుడు ఇంటర్వ్యూస్కి పిలుస్తారు కాబట్టి వాళ్ల ఫ్యామిలీని, కలెక్టర్ గారు వాళ్ల ఫ్యామిలీని లోపలికి పిలిచారు. పిలిచినప్పుడు స్వామివారి విద్యార్థి ఒక అబ్బాయిని కూడా లోపలికి రమ్మన్నారు. కూర్చున్నారు, స్వామి వాళ్లతో ఎన్నో విషయాలు ముచ్చటిస్తున్నారు. ముచ్చటిస్తూ అనుకోకుండా ఈ విద్యార్థి వైపు స్వామి తిరిగి, ఈ అబ్బాయికి 4 వేదాలు వచ్చు, అన్ని శాస్త్రాలు వచ్చు అంటూ సడన్ గా అనుకోకుండా, ఈ అబ్బాయికి తర్కశాస్త్రం కూడా చాలా బావచ్చు అన్నాడంట అన్నారంట స్వామి. అంటే ఆ అబ్బాయికి పాపం ఏ సమాధానం చెప్పాలో తెల్లబోయాడు. ఆ అబ్బాయి తెల్లబోయి చాలా భయపడుతున్నాడు లోపల నుంచి. అరే స్వామి ఇలా చెప్పారంటే నాకేమీ రాదు కదా, వేదం ఏంటి చిన్న చిన్న ముక్కలు తప్పిస్తే నాకేం రాదు, శాస్త్రాల మాట దేవుడు ఎరుగు, ఏంటి స్వామి తర్కశాస్త్రం గురించి అంటున్నారు. అంటే మీ అందరికీ ఒక చిన్న ఇదేంటంటే, తర్కశాస్త్రం అంటే ఒకళ్ళు చెప్పిన దాన్ని మనం దాన్ని విస్మరించి దానికి అపోజిషన్ చెప్పి ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలట, ఇది తర్కశాస్త్రం. సో స్వామి ఇట్లా ఈ అబ్బాయి గురించి పొగుడుతూ అనంతపూర్ కలెక్టర్ గారి వైపు చూసి, అమ్మా ఇప్పుడు మీరు ఏదన్నా అడగండి దానికి వీడు తర్కశాస్త్రం నుంచి సమాధానం చెప్తాడు, తర్కిస్తాడు అని చెప్పి ఏదో ఒకటి అడగండి అన్నారంట. అంటే ఇంకా ఆ అబ్బాయి మనసులో ఉన్నటువంటి ఆ భయాన్ని మనందరికి కూడా ఆ పరిస్థితిలో ఉన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది మనకి. సో వెంటనే అనంతపూర్ కలెక్టర్ గారు అహం బ్రహ్మాస్మి అని అన్నగా, ఆగు ఆగు అన్నారంట స్వామి. ఆగి ఇప్పుడు నువ్వు దీనికి తర్కం చెప్పు అన్నారంట ఆ అబ్బాయి వైపు చూస్తూ. అంటే ఆ అబ్బాయికి పాపం ఏం చెప్పాలో అర్థం కాక ఒక్కసారి ఇట్లా కళ్ళు మూసుకుని, స్వామి నువ్వే దీనికి సమాధానం చెప్పాలి, నువ్వే నాకు శరణు అని ఒక్కసారి ప్రార్థించుకుని కళ్ళు విప్పి, స్వామి అహం బ్రహ్మాస్మి అంటున్నారు, అహం అంటే నేను, బ్రహ్మ అంటున్నారు, అస్మి రెండు ఉన్నాయి, అంటే అహం వేరు బ్రహ్మ వేరు, అద్వైతంలో ఇది తప్పు కదా స్వామి, రెండు ఒకటే కదా, అద్వైత మార్గంలో అహం వేరు బ్రహ్మ వేరు రెండు ఉండకూడదు కదా అని ఆపేశాడంట. తనకు తోచింది తాను చెప్పేసి, ఆపు ఆపు చూసావా ఇది తర్కశాస్త్రం అని చెప్తూ, ఆ తర్వాత మళ్లీ ఏదన్నా ప్రశ్న వేస్తారని అనంతపూర్ కలెక్టర్ గారు స్వామి ఆ పర్టికులర్ పాయింట్ ని తీసుకుని ఒక గంట సేపు ఉపన్యాసం చెప్పారంట. శాస్త్రాలు శాస్త్రపరంగాని అహం బ్రహ్మాస్మి తత్వమసి దీని వాటిలన్నిటి గురించి చెప్పే లోపల ఆ గంట గడిచిపోయిన తర్వాత అనంతపూర్ కలెక్టర్ గారు ఎంతో మంత్రముగ్ధులైపోయి ఇంకా తిరిగి ఆ అబ్బాయిని ప్రశ్నించాలి అన్న ఆలోచన కూడా మర్చిపోయి బయటికి వెళ్లిపోయారంట. చూసారా స్వామి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసం ప్రేమ ఉన్నప్పుడు ఈ ఆత్మ నివేదనం అనేది ఆటోమేటిక్ గా కలిగిపోతుంది అన్నదానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. స్వామి భక్తుల జీవితంలో మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. స్వామి సేవే జీవిత పరమార్థమని జీవిత లక్ష్యంగా భావించి అలాగే జీవించి ధన్యులైన వారు శ్రీ కుటుంబరావు గారు. ఒకసారి స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా నారాయణ సేవ నిర్వహించబడుతుంది. భోజన కార్యక్రమం జరుగుతుండగా అక్కడి గిన్నెల్లో సాంబార్ నిండుకుని ఉన్నది. శ్రీ కుటుంబరావు గారు వెంటనే జీపులో క్యాంటీన్కు వెళ్లి అక్కడ పెద్ద పెద్ద పాత్రలతో వేడివేడి సాంబారు జీపులో ఎక్కిస్తుండగా ఒక పాత్ర తిరగబడి వారి తొడల మీద పాదాల వరకు గల శరీర భాగం అంతా పొగలుగ్రొక్కే సాంబారుతో తడిసి బొబ్బలెక్కింది. పాపం చాలా బాధపడి ఉంటారు సార్. వెంటనే ఆయన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్లగా డాక్టర్స్ అవసరమైన చికిత్స చేసి కట్టుకట్టారంట. ఆ పరిస్థితిలో వారు విశ్రాంతి తీసుకున్నారా లేక బాధగా ఉందని స్వామితో మొరపెట్టుకున్నారా? అదేమీ చేయలేదండి. మధ్యాహ్నం ఆయన ఆ కట్లతోనే కాళ్లు ఈడ్చుకుంటూ స్వామి మందిరానికి వెళ్లారు. సాయికృష్ణుడు ఆయన చూసి నవ్వుతూ, ఏమిటి వేషమంతా, నీ కాళ్లకు ఏమీ కాలేదు, వెళ్ళు, వెళ్లి ఈ బ్యాడ్జీలను నీవే స్వయంగా అతిథులున్న ఫ్లాట్లకు వెళ్లి వారికిచ్చేసిరా అని కొన్ని బ్యాడ్జీలను ఆయన చేతిలో పెట్టారు. తక్షణమే ఆ సాయి భక్తుడు కుటుంబరావు గారు కాళ్లు ఈడ్చుకుంటూ ఆశ్రమమంతా తిరిగి స్వామి చెప్పిన పని సంపూర్ణం చేసుకుని వచ్చారు. మరుసటి రోజు ఉదయం కాలిన గాయాలు ఎలా ఉన్నాయా, కట్లు కొంచెం తొలగించి చూద్దాం అనుకుని చాలా ఆశ్చర్యంగా, అసలు కాలిన గుర్తులే లేకుండా కాళ్లు మామూలుగా ఉండిపోయినాయి. శ్రీ కుటుంబరావు గారు లేచి మామూలుగా కాలకృత్యాలు తీర్చుకుని నడుచుకుంటూ స్వామి దర్శనానికి మందిరానికి వచ్చారు. అది చూసిన డాక్టర్లు ఆశ్చర్యచకితులైపోయారు. స్వామివారితో పరిహాసమాడుతూ స్వామి వాళ్ళందరితో పరిహాసమాడుతున్నారంట. ఆడుతూ, నీ చెప్పలేదా నీ కాళ్లకు ఏమీ కాలేదని అన్నారంట. చూసారా, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి ఆయన భక్తులకు ఆరతిగా, ప్రశాంతనలే పట్టణ వాటిక చైర్మన్ గా, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు కార్యదర్శిగా, అన్నింటికీ మించి భగవాన్ బాబావారి ముఖ్య సేవకునిగా సుమారు 3 దశాబ్దాల పాటు రాత్రింబవళ్లు నిర్విరామంగా సేవలందించిన శ్రీ కుటుంబరావు గారు పాపం క్యాన్సర్తో బాధపడుతుండగా ఆ సమయంలో కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా తమ విధులను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఉన్నారు. బృందావనంలో ఒకరోజు స్వామివారు మాట్లాడుతూ, ఈరోజు చాలా శుభప్రదమైన రోజు, కుటుంబరావు ప్రపంచాన్ని విడిచిపెట్టడానికి మంచి రోజు అన్నారు. అంటే 2 గంటల సమయం దాటకముందే ప్రశాంతనిలయం నుండి కుటుంబరావు గారు కన్ను మూశారు అని ఫోన్ ద్వారా తెలిసింది. అంటే ఒకసారి కుటుంబరావు గారి గురించి మాట్లాడుతూ స్వామి ఇలా అన్నారట, కుటుంబరావు పుట్టెడు బాధతో పొట్టలో క్యాన్సర్ అనుభవిస్తూ కూడా నన్నొక్కసారి కూడా ఈ బాధ తగ్గించండి స్వామి అని అడగలేదు. తన దృష్టి ఎంతసేపు స్వామి కార్యంపైనే ఉండేది. అలా ప్రారబ్ధ కర్మ పూర్తిగా అనుభవించి రాహిత్యం చేసుకుని ముక్తి పొందాడు. అతనికి ఇంక జన్మ లేదు. మరి ఇంతటి అత్యద్భుతమైనటువంటి ఉదాహరణలు మనకు ఈ ఆత్మ నివేదనం అనే ఈ అంశం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాము. ఎన్ని ఉదాహరణలు తెలుసుకుంటే మనకి మనసులో అన్ని మంచి భావాలు పెంపొందింపబడి మనం స్వామికి ఇంకా చెయ్యాలి అన్న దృఢమైన విశ్వాసం మనసులో కలుగుతూ ఉంటుంది. మనం ఈ భక్తుల అనుభవాలు తరచూ మనం చదువుతూ ఉండగలిగితే మనలోని ఆ ఆత్మవిశ్వాసం, భగవంతునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు, అంతకన్నా ఎక్కువగా మన సాయి భగవానుడి పట్ల ప్రేమ పెంపొందించుకోవడం జరుగుతుంది. అది తప్పకుండా పెరుగుతుంది. మరి ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చక్కని ప్రార్థన చేద్దాం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర అంటూ మనం సాయిబాబా వారి, సాయి భగవానుని దివ్య పాద పద్మాల చెంత మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, ప్రతిదీ ఆయన సంకల్పమే అని దృఢంగా మనం భావించినప్పుడు తప్పకుండా స్వామి మనల్ని అక్కడకు చేర్చుకుని మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సుగమం చేస్తారని స్వామివారికి మనసారా ప్రార్థిస్తూ మనందరి తరపున అన్యథాశ్రణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకుంటూ ఈ చక్కని పాట ద్వారా ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్దిసేపట్లో మీరు సాయి కులవన్ సభా పండపం నుంచి వేదం భజన యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనే ఉండండి. సాయిరామ్.
శృతి పరచిన సప్త
స్వరాలు నిన్ను వర్ణించే గానాలే, శృతి పరచిన సప్తస్వరాలు నిన్ను వర్ణించే గానాలే. సత్యము ధర్మము శాంతి ప్రేమలు భూమిపై చాటిన అవతారా, సత్యము ధర్మము శాంతి ప్రేమలు భూమిపై చాటిన అవతారా.
Mom.